பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 76వ పేజీ 5వ మంత్రం. అథామూర్తం ప్రాణశ్చ యశ్చాయమంతరాత్మన్ నాకాశః ఏతదమృతం ஏதத்யத் ஏதத்யத் தஸ்யைதஸ்யாமூர்த்தஸ்ய ஏதஸ்யாமூர்த்தஸ்ய ஏதஸ்யாமிருதஸ்ய ஏதஸ்ய யதஹ ஏதஸ்ய யஸ்யைஷஹ ரஸஹ யோயம் அக்ஷிணே க்ஷன் புருஷஹ யோயம் தக்ஷிணே அக்ஷன் புருஷஹ த்யஸ்ய ஹேஷ ரஸஹ. மூர்த்தா மூர்த்த பிராமணம் அனேட்டுவண்டி முக்கியமைனட்டுவண்டி பிராமணம் சூஸ்துன்னாம். மூடவ பிராமணம் சிசு பிராமணன்லோ உபனிஷத்து ஒரு வாக்கியான் உபயோகிச்சிந்தி சத்யஸ்ய சத்யம் அனு. ஆ சத்யஸ்ய சத்யானிக்கு விவரண ஈ மூடவ பிராமணன்லோ மனக்கு உபனிஷத்து செப்தோந்தி. ரெண்டு விதமுலைனட்டுவண்டி சத்யமு, மொதட்டி சத்யமு ரெண்டவ சத்யம் அனு செப்புகோவாலி மனம். சத்யஸ்ய சத்யம் அண்டே சத்யஸ்ய அனேட்டுவண்டிதி ஷஷ்டி விபக்தி, சத்யமுனக்கு அனு அர்த்தம். சத்யமுனக்கு சத்யம், நிஜானிக்கு நிஜம் அண்டாரு சூசாரா, நிஜமைனதானிக்கு நிஜமைனதி அனு செப்புகோவாலி. இங்கிலீஷில் செப்பாலண்டே ட்ரூத் ஆஃப் த ட்ரூத், ட்ரூத் ஆஃப் த ட்ரூத், ரியாலிட்டி ஆஃப் த ரியாலிட்டி, இட்லாண்டி பதாலு மனம் எக்கட வினம். மாமூலுகா ரியாலிட்டி அண்டே வின்டாம், ட்ரூத் அனேது வின்டாம், சத்யம் அனேது வின்டாம். கானி சத்யானிக்கு சத்யம், நிஜானிக்கு நிஜம், ட்ரூத்துக்கு ட்ரூத், ரியாலிட்டிக்கு ரியாலிட்டி, எக்கட வின்டாம் மனம் இட்லாண்டி பதாலு. கானி உபனிஷத்து ஸ்டைலே வேறு, கனக்கு ஆ ஸ்டைல்லோ மனம் கூட வெள்ளாலி. இப்படி అందరి లైఫ్ స్టైల్ అని షాపులకు పోతు కొనుక్కుంటారన్నీ. మనం ఇక్కడికి ఏ షాపుకి వస్తాం అంటే ఉపనిషత్ లైఫ్ స్టైల్, ఉపనిషత్ స్టైల్. దానికి ముందు సత్యస్య సత్యం, ఆ సత్యస్య అనే దాన్ని ప్రాణము అని చెప్పారు. సత్యమునకు సత్యమైనది అంటే మొదటి సత్యమునకు ఆధారమైనటువంటిది అని అర్థం. సత్యమునకు సత్యస్య సత్యం, మొదటి సత్యమునకు ఆధారమైనటువంటిది, అది ఉండడానికి ఇది ఆధారం. కనుక ఆ నిజమైనటువంటి సత్యానికి ఇది నిజమైన సత్యం అన్నారు. ఈ సత్యము రెండవది లేకపోతే ఆ మొదటి సత్యం ఉండలేదు. ఆ మొదటి సత్యం ఏమని చెప్పింది ఉపనిషత్తు అంటే ప్రాణావై సత్యం అన్నది. ప్రాణములంటే అక్కడ మనం ముఖ్య ప్రాణం చెప్పారు, గౌణ ప్రాణాలు చెప్పారు, ఇంద్రియాలన్నీ గౌణ ప్రాణం. ఈ ముఖ్య ప్రాణము ఈ గౌణ ప్రాణాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి మన శరీరంలో. ఈ పనిచేసే ఇంద్రియాలు ఈ ప్రాణం ఇవన్నిటినీ మొత్తాన్ని దేనికి చిహ్నంగా చెప్పారంటే ఈ కార్యప్రపంచానికి చిహ్నంగా చెప్పింది శాస్త్రం. ఈ ప్రపంచం అంతా అన్నీ చెప్పుకుంటూ పోవాలంటే కష్టం కదా. కనుక ప్రాణం, ముఖ్య ప్రాణం, గౌణ ప్రాణాలు, కన్ను ముక్కు చెవులు ఇంద్రియాలు ఇవన్నీ కూడా, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రపంచంతో కలుపుకోవాలి మనం. కలుపుకొని మొత్తం కూడా ఒకటవ సత్యం. ఈ జగత్తు నామరూపాలన్నీ ఒకటవ సత్యం. ఈ కార్యప్రపంచం మొత్తానికి ఆధారమైనటువంటిది చైతన్యం బ్రహ్మ రెండవ సత్యం. కనుక రెండవ సత్యమే మొదటి సత్యానికి జగత్తైనటువంటి మొదటి సత్యానికి ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, నామరూపాలు వీటన్నిటికీ సత్యమైనటువంటిది అని అర్థం. సత్యం అంటే ఏమిటి? ఆభరణంలో ఏది సత్యం? బంగారం సత్యం. మట్టి కుండలో ఏది సత్యం? మట్టి సత్యం. దారం ఈ వస్త్రంలో ఏది సత్యం? దారం సత్యం. ఈ సత్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మనం చెప్పింది కుండ సత్యం, మట్టి వస్త్రం సత్యం, దారం ఆభరణం యొక్క సత్యం, బంగారం అంటే ఏమిటి అర్థం? అక్కడ సత్యం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మూలం, ఆధారం, సోర్స్. ఇంకొకటి ఏంటి కరోలరీ? ఇంకొకటి ఏం చెప్పుకోవాలి? అది లేకపోతే ఇది ఉండలేదు. దారం లేకపోతే వస్త్రం ఉండలేదు. స్వర్ణ అభావే ఆభరణ అభావ. స్వర్ణం లేకపోతే, బంగారం లేకపోతే ఆభరణం ఉండదు. అది అర్థం సత్యం అంటే. అక్కడ ఏది లేకపోతే ఏది ఉండలేదో, ఏది ఉంటే ఏది ఉంటుందో, ఆ కారణమైనటువంటిది ముఖ్యమైనటువంటిది సత్యం అని. అది సత్యం అంటే అక్కడ అర్థం. మట్టి లేకుండా కుండ ఉండలేదు, బంగారం లేకుండా ఆభరణం ఉండలేదు, దారం లేకుండా వస్త్రం ఉండలేదు, బ్రహ్మము లేకుండా ఈ జగత్తు ఉండలేదు. ఈ జగత్తులో భాగమే ఈ శరీరము, ఈ మనస్సు ఇవన్నీ కూడా. ఈ శరీరం జగత్తులో భాగమా కాదా? పంచభూతాలతో చేయబడినదే ఈ శరీరం. పంచభూతాలు అంతటా వ్యాపించి ఉన్నవి ఇక్కడ సాలిడ్ ఫామ్లో 80 kgs కూర్చుంది. అది వేరే ఫామ్లో కూర్చుంది. అద్దం చూసుకుని పౌడర్ రాసుకునేటప్పుడు పంచభూతాలు గుర్తుంటాయా మనకు? అలంకరించేటప్పుడు శరీరాన్ని పంచభూతాలతో చేసిన శరీరం గుర్తుంటుందా? పాంచభౌతిక శరీరం అంటారు చూసారా. భౌతికం అంటే ఏమిటి? పంచభూతాలతో చెయ్యబడిన అని అర్థం. పంచ అనేది పాంచ అవుతుంది. పంచభూతాలతో చేయబడిన శరీరం పాంచభౌతికం. కనుక ఈ ప్రపంచం అంతా పంచభూతాలతో చేయబడింది. కనుక ఈ శరీరం కూడా పంచభూతాలతో చేయబడింది. కనుక ఈ శరీరము, మనస్సు అన్నీ కూడా ఈ యొక్క ప్రపంచంలో భాగమే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకొని తీరాలి. ఇది సత్యం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పరమ సత్యం. కనుక సత్యాన్ని ఒప్పుకుంటే మన యొక్క జీవితం చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీటికి ఎదురీదితే కష్టం. నీటితో పాటు మనం స్విమ్ చేస్తుంటే హాయిగా ఉంటుంది. సత్యం అనేది కూడా అంతే ప్రపంచంలో. ఆ సత్యాన్ని తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. కనుక ఈ ప్రపంచం అనేటువంటి మొత్తానికి శరీరంతో కలిపి మొదటి సత్యం. దీన్ని రెండు విధాలుగా చెప్పింది శాస్త్రం. ఇప్పుడు క్రిందటి వారం చూసాం మూర్తమని అమూర్తమని రెండు రకాలు. ఈ మొదటి సత్యమే మూర్తం అమూర్తం. మూర్తం అంటే కంటికి కనపడేది, అల్పవ్యాపి పరిమితి కలిగినటువంటిది అంటే నశించే స్వభావం కలది మూర్తం అని విన్నాం. అంటే స్థూల శరీరం, స్థూల నామరూపాలు, భూమి, నీరు, అగ్ని ఇవన్నీ మూర్తం, రూపం కలిగినవన్నీ మూర్తం. దానికి ఆపోజిట్ అమూర్తం. ఇవి నశించేదైతే అమూర్తం అనేది సూక్ష్మమైనది, నశించనటువంటిది అమృతం అన్నారు. అంటే ఈ యొక్క స్థూలంతో పోలిస్తే ఈ సూక్ష్మమైనటువంటి ఆకాశము, వాయు, మనస్సు ఇవన్నీ కూడా సూక్ష్మమైనవి, కంటికి కనపడవు. వీటితో పోలిస్తే ఇది అమృతం, అంటే కొంచెం శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక 100 ఏళ్ళు ఉంటుంది స్థూలం మహా ఉంటే. కనపడేవన్నీ కూడండి చాలా ఉంటే 100 ఏళ్ళు ఉంటుంది. తాబేలు అయితే 200 ఏళ్ళు ఉంటుంది. ఒక చెట్టు అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అంతేగాని శాశ్వతంగా ఏమి ఉండవు, అవి నశించిపోతాయి. కానీ సూక్ష్మ శరీరం అయినటువంటిది, సూక్ష్మ ప్రపంచం అనేటువంటిది కొంచెం ఒక కల్పాంతం వరకు ఉంటుంది, ప్రళయం వరకు ఉంటుంది. అది అమృతం అంటే అక్కడ అతి విస్తారంగా వ్యాపించి ఉంటుంది. ఆకాశం సూక్ష్మం అన్నాం కదా సమష్టిలో, మళ్ళీ ఇందులో 2 డివిజన్లు చేశారు. ఈ సత్యం ఒకటినే మూర్తమని అమూర్తమని, ఆ మూర్తం అమూర్తం చెప్పిన తర్వాత మళ్ళీ సమష్టి మూర్తం, వ్యష్టి మూర్తం, సమష్టి అమూర్తం, వ్యష్టి అమూర్తం అని చదివాం క్రిందటి వారం. ఇప్పుడు ఈ యొక్క 5వ శ్లోకంలో మనకు శాస్త్రం ఏం చెప్తుంది, వ్యష్టి అమూర్తం అన్నది. సమష్టి అమూర్తం ఏమిటి అంటే ఆకాశము, వాయు, గాలి, సూక్ష్మం, అతివ్యాపి, అధిక వ్యాపి, నశించదు. ఈ యొక్క ఈ రూపాలన్నీ పోయినా కూడా గాలి ఉంటూనే ఉంటుంది, దానికి పరిమితి లేదు, లిమిట్ లేదు, అంతటా ఉంటుంది. కనుక గాలిని, ఆకాశాన్ని ఎవరు ఏం చేయలేరు. రూపం లేని దాన్ని పట్టుకోలేం కదా, ఏం చేస్తాం. ఆ రూపం లేనటువంటి గాలి ఏం చేస్తుంది, అన్నిటినీ నశింపజేస్తుంది. ఆ గాలికి అంత శక్తి ఉంటుంది. కనుక ఆకాశము, గాలి రెండు కూడా అమూర్తం సమష్టిలో. అదేవిధంగా మరి ఇక్కడ శరీరంలో వ్యష్టి అమూర్తం ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు, అంతరాత్మన్ ఆకాశ. మన హృదయంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ ఆకాశం, హృదయాకాశం. మనసులో ఏదో వెలితి అంటారు చూడండి, ఆ వెలితి అంటే ఖాళీ అన్నమాట. అక్కడ పొట్ట లోపల ఖాళీ, అట్లా ప్రతి చోట ఖాళీ ఉంది కదా, ఆకాశం ఉన్నది కదా, సూక్ష్మమే కదా, అది ఒకటి. అదేవిధంగా ఈ మనస్సు, ప్రాణం ఇవన్నీ కూడా, ఆ గాలి ఇక్కడ ఉంది కదా, సమష్టి గాలి ప్రాణం ఇక్కడ ఉన్నది ప్రాణరూపంలో. కనుక ఇది సూక్ష్మమైనది, సూక్ష్మమైనటువంటి వ్యష్టి అమూర్తం అన్నారు. ఇప్పుడు వ్యష్టి మూర్తం శరీరం, వ్యష్టి అమూర్తం మనస్సు. సూక్ష్మ శరీరం మొత్తం అమూర్తమే, ఇంద్రియాలు కనపడవు కదా మనకు, గోళకాలు కనపడేవి వ్యష్టి స్థూలం. దీని లోపల చూసే శక్తి, మాట్లాడే శక్తి, ఆ శక్తి అంతా కూడా అమూర్తం అన్నారు. ప్రాణం కనపడదు, అమూర్తం. ఈ అమూర్తమైనటువంటి దీన్ని సత్యం అన్నాం చూసారా. ఇప్పుడు 2గా విభజించాలి. సత్యం నెంబర్ 1, అది ఎట్లా విభజించాలి అంటే సత్, త్యత్. సత్ సత అని వస్తుంటుంది మూర్తం చెప్పేటప్పుడు, అమూర్తం చెప్పేటప్పుడు త్యత్, త్యత, త్యత్ అని చెప్తారు చూడండి. త్యస్య సత అంటే షష్ఠీ విభక్తి. అక్కడ ఇక్కడ మూర్తం చెప్పేటప్పుడు, అమూర్తం చెప్పేటప్పుడేమో త్యత్, త్యస్య, త్యత అంటే అమూర్తము యొక్క అని అర్థం. త్యస్య సత్ త్యత్ కలపండి, సత్ ప్లస్ త్యత్ సత్యం, మూర్తం ప్లస్ అమూర్తం ఈజ్ ఈక్వల్ టు సత్యం. ఇది ఉపనిషత్తు స్టైల్. ఎంత బాగుందో చూడండి. సత్యం అంటే ఏమైందో తెలుసా? ఇప్పుడు సత్ అనేది మూర్తం, త్యత్ అనేది అమూర్తం, స్థూల సూక్ష్మాలు రెండు కలిపితే సత్యం. సత్ త్యత్, మూర్తం కంటికి కనిపించేది సత్, కంటికి కనిపించనిది త్యత్. కనుక సత్ ప్లస్ త్యత్ సత్యం. త్యస్య ఆ త్యస్య ఆ యొక్క మూర్తానికి రసః, ఏమిటి రసం సారం? యహ అయం దక్షిణే అక్షన్ పురుషః, కుడికన్ను ఆ హిరణ్య గర్భుడు ఎక్కడైతే సూర్యమండలో ఉన్నాడో ఆయనే ఇక్కడ నా కుడికంటిలో కూడా ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, సమష్టి హిరణ్య గర్భ సూర్యమండలంలో ఉన్నాడు. మన చక్షువు కుడికన్ను, ఈ కుడికన్ను సూర్య అధిష్టాన దైవం, అందుకనే ఆ హిరణ్య గర్భుడు ఇక్కడ కూడా కూర్చుంటాడు. అక్షన్ పురుషాహ అని ఎవరైతే తెలుసుకుంటారో, ఏమని త్యస్య రత్సః ఆ దక్షిణ అక్ష పురుషుణ్ణి ఆ త్యస్య అమూర్తం యొక్క రసమని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని అర్థం. అధిదైవ దర్శనం అంటారు, అంటే అధిభూతంలో అధిదైవ దర్శనం. అధిభూతం అంటే మన కన్ను, కుడికన్ను అధిభూతం. ఇందులో ఆ పురుషుణ్ణి మనం ధ్యానించాలి. అది దైవాన్ని అది అధ్యాత్మంలో ఎవరైతే ఆ దర్శనం చేస్తారో సూర్యునిలో ఉన్న పురుషుడిలాగా అన్నారు. సూర్యుడిలో ఏ పురుషుడు ఉన్నాడు? హిరణ్య గర్భుడు ఉన్నాడు. అది ఆయన్ని దర్శిస్తే సారభూతమైనటువంటిది అని అర్థం. ఇలా తెలుసుకున్న ఉపాసన చేయాలి. ఇలా ఉపాసన చేస్తే అదే ఫలం, సూర్యమండలంలో చేసినటువంటి ఉపాసన ఫలం ఏదైతే ఉందో అదే ఫలం ఇక్కడ కూడా లభిస్తుంది. తర్వాత మంత్రం చదువుతాం. మంత్రం 6. తస్య హైతస్య పురుషస్య రూపం యథా మహారజనం వాసః యథా పాండ్వావికం యథేంద్రగోపః యథాగ్న్యర్చిః యథా పుండరీకం యథా సకృద్విద్యుతం సకృద్విద్యుతేవ హవా అస్య శ్రీర్భవతి యః ఏవం వేద. ఫలాన్ని ఒకేసారి ఇక్కడ ఇస్తున్నారు ఈ మంత్రంలో. యహ ఏవం వేద శ్రీహి భవతి, బాగా అన్ని రకమైనటువంటి సంపదలు, ప్రాస్పరిటీ అంటారు. శ్రీహి అంటే ధనం, ధాన్యం, పశు, పుత్ర, విద్య, అన్ని రకాలైనటువంటి కీర్తి, ప్రతిష్ట అన్నీ లభిస్తాయి అలా తెలుసుకున్న వ్యక్తికి. ఎలా తెలుసుకున్న వ్యక్తికి అంటే పైన చెప్పినవి తెలుసుకున్న వ్యక్తి. అంతేకాదు ఇంకొకటి ఉంది లాస్ట్, స్థూల సూక్ష్మాలే చెప్పాము ఇప్పటి వరకు. ఈ సత్యం ఒకటిలో కారణం కూడా ఒకటి ఉంది, స్థూలం సూక్ష్మం కారణం, కారణ శరీరం, కారణ ప్రపంచం చెప్పాలి కదా. ఇంతవరకు వెష్టి మూర్తం, సమష్టి మూర్తం, వెష్టి అమూర్తం, సమష్టి అమూర్తం చదివాం. మరి కారణంలో వ్యష్టి సమష్టి అని ఏమి ఉండదు, మొత్తం కలిపి ఒకటే కారణం కదా. సట్ కాసల్ అండ్ లెవెల్ అంటారు. అందుకని ఒకే మంత్రం అనమాట. అదేమిటి ఆ కాసల్ లెవెల్ అంటే, ఇక్కడ చెప్తున్నది ఉపనిషత్తు, మన లోపల ఉన్నటువంటి వాసనలు. కారణ శరీరం, కారణ ప్రపంచం అంటే ఏం లేదు, మనలో ఉన్నటువంటి వాసనలు. వాసనలు అంటే మల్లెపువ్వు వాసనలాగానండి, గులాబీ పువ్వు వాసనలాగానారు, అలాంటిది అనుకో. ఎందుకన్నారంటే వాసన అని అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. ఆ వాసన గంధం అంటారు దాన్ని. ఆ వాసన అనేది ఏమిటి, కారణం, అది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనలో కూడా ఇప్పుడు హ్యాబిట్స్ అంటాం చూసారా, మనకు తెలియకుండా కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అవి కొంతమందికి నచ్చవు. మన హ్యాబిట్స్ మనకు బాగా నచ్చుతాయి, అవే వాసనలు అంటే. నాకు ఇష్టం నేను చేస్తాను, నాకు చాలా ఇష్టం అంటాడు. వద్దురా అంటే నాకు తెలియకుండా నాటి మనసు పోతుంది, అది వాసన అంటే. దేనివలన అంటే, ఈ వాసనలన్నీ అజ్ఞానం వలన వాసనలు ఏర్పడతాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు చాలా బలంగా ఉంటుంది. ఇది వినాలి, అది చూడాలి, అది చెయ్యాలి అనేటటువంటిది మనసు దాని మీదకే పోతుంది, తిరిగి తిరిగి తిరిగి. ఒకసారి రుచి చూసిందంటే ఇంక వదిలిపెట్టదు అది. దీన్నే హ్యాబిట్ అంటారు, వాసన అంటారు. ఈ వాసనలు ఎట్లా ఏర్పడతాయంటే, అజ్ఞానం వలన వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు ఏం చేస్తాయంటే లోపల కూర్చుంటాయి, లోపల ఎక్కడో మనసులో అవి స్థిష్ట వేసుకొని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు కొంతమందికి కాఫీ అంటే మహావాసన. కాఫీ అంటే వాసన అంటే ఏమిటి, కాఫీ తాగాలనేటువంటి ఒకటే తీవ్రమైన కోరిక. లోపల ఉన్నటువంటి తీవ్రమైన వాసనలే బహిర్గతంగా కోరికగా వెల్లడవుతాయి, అది ఎవ్వరూ మార్చలేరు, అంత బలంగా ఉంటుంది. భార్య భర్తను మార్చలేనని తెలుసుకుంటుంది 35 ఏళ్ల తర్వాత, భర్త కూడా భార్యను మార్చలేనని ఆవిడ అలవాట్లని చెప్పి ఆయన తెలుసుకుంటాడు 40 ఏళ్ల తర్వాత. ఇద్దరు తెలుసుకొని హాయిగా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంటారు తెలుసు వాళ్ళకి. ఏమిటయ్యా అంటే వాసనలు, అజ్ఞానం వల్ల వాసనలు. ఈ వాసనలు దేనికి దారితీస్తాయి అంటే, రాగద్వేషాలకు దారితీస్తాయి. మనకు ఒక దాని మీద రాగం ఏర్పడటం కానీ, ఒకదాన్ని చూస్తే ద్వేషం కానీ. పాలు తాగుతారంటే చీ పాలు తాగిన నాకు ఇష్టం లేదంటాడు. చీ అంటావేంటి పాలు తాగటానికి? ఆ మనిషిలో ఆ పాల మీద అంత ఏహ్యభావం లోపల చోటు చేసుకొని ఉన్నది. అరటిపండు తింటామంటే ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు, నాకు ఇష్టం లేదంటాడు. అరటిపండు తినరా అంటే నేను తిననొచ్చుగా, ఏమంటారు నాకు ఇష్టం లేదంటాడు. చూసారా ద్వేషం. లడ్డు తింటామంటే నాకు చాలా ఇష్టం, ఇవ్వు ఇవ్వు అంటాడు. ఒకటి కాదు, ఒకటి ఇస్తే ఇంకోటి ఇవ్వు ఇంకోటి అంటాడు. దాని మీద రాగం అంటే ఇష్ట అయిష్టాలు అన్నమాట, తీవ్రమైనటువంటి ఇష్టాలు. కొన్నిటి మీద, కొంతమంది మీద, కొన్ని వస్తువుల మీద తీవ్రమైన ఇష్టం, కొన్ని వస్తువుల మీద, కొందరి మీద, వ్యక్తుల మీద తీవ్రమైన ద్వేషం. తీవ్రమైన ఇష్టం అయితే రాగం అంటాం, తీవ్రమైన అయిష్టమైతే ద్వేషం అంటాం. ఎందుకు వస్తున్నాయండి రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు అంటే ఏమీ లేదు నాయన, వాసనలు అంటుంది శాస్త్రం. మనకు తెలియదు, శాస్త్రం చెప్తే తెలుస్తుంది. మనకే తెలియదు మనం ఎందుకు ఇష్టపడుతున్నాము. ధూమపానం చేసేవాడు ఉంటాడు, స్మోక్ చేసేవాడు, వాడికి తెలుసు తాగకూడదని. వాడి మనసు దాని వైపుగా పీకుతుంది లాట్ వైపు, వాసన అనమాట. మద్యపానం చేసేవాడు, రకరకాల వాసనలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. కొంతమందికి మంచి వాసనలు, కొంతమందికి చెడు వాసనలు. అందుకని సహవాసం అంటారు చూసారా. అవన్నీ కూడా వాసన, మనం ఏవైతే చూస్తామో అవన్నీ ఇన్ప్రింట్స్ అనమాట, లోపల రిజిస్టర్ అయిపోతాయి. కనుక అజ్ఞానం వాసనలుగా పరిణమిస్తుంది, వాసనలే రాగద్వేషాలుగా పరిణమిస్తాయి. ఆ రాగద్వేషాలకు తగినట్లుగా కర్మలు చేస్తుంటాం. మనం చేసే కర్మలు ఏం చేస్తాం, మనకి ఇష్టమైనది అయితే అటు ప్రవృత్తి, అది చెయ్యాలి, అది తినాలి, అది కొనాలి, ఆయనతో మాట్లాడాలి, ఆవిడతో మాట్లాడాలి, ఇష్టం కదా మనకు, అందుకని అది చేస్తాం. ఇష్టం లేకపోతే ఏముంది, అవి దూరంగా ఉంచుతాం ఆ వస్తువులు, ఆ పదార్థాలు, ఆ మనుషుల్ని దూరంగా ఉంచుతాం. ఇటువంటి కర్మలు చేయడం అన్నమాట. ఇష్టమైన వాటిని వాటి కోసం వాటికి వైపు ప్రవృత్తితో కర్మ చేస్తాం, అంటే వాటి మీదకు మనిషి వెళుతుంది. ఇష్టమైన వాటి కోసం అక్కడి దాకా వెళ్ళల్లా వెళ్తాం. ఇష్టం లేని వాళ్ళైతే పక్కనున్నా కూడా పలకం. మనకి ఇష్టమైన వాళ్ళైతే ఎంత కష్టపడైనా దూరంగా అయినా వెళతాం. ఇష్టం లేని వాళ్ళనైతే పలకరించం. పక్కనున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, మన వాళ్ళైనా సరే. ఒక ఆవిడ కుక్క పిల్లని బాగా పలకరిస్తుంటుంది. పిల్లిని నేను ఒకరోజు వింటున్నా, ఏమిటి అట్లా ఉండు కాసేపు అంటుంటే ఎవరినో ఇంట్లో మనుషులను అనుకుంటున్నా. పిల్లిని అట్లా పలకరించడం అన్నమాట. పిల్లిని, కుక్క పిల్లని ఇంట్లో ఉంటారు కదా, వాటిని అన్నం పెట్టేటప్పుడు, వాటికి ఆహారం ఇచ్చేటప్పుడు వాటిని చక్కగా మాట్లాడతారు వాళ్ళతో. ఇంట్లో ఉన్న మనుషులతో మాట్లాడరు, ఏయ్ అంటుంటారు. దాన్ని మాత్రం, కుక్క పిల్లని మాత్రం బాగా చూసుకుంటారు. ఇది కూడా ఉంది కొంతమందికి, అవి తిరిగి ఎదురు చెప్పవు కదా, వీళ్ళైతే ఎదురు చెప్తారు. అందుకని కుక్క పిల్లల్ని, ఒక ఆయన అన్నాట, నేను వచ్చే జన్మలో కుక్క పిల్లలాగా పుడతా అన్నాట. ఎందుకయ్యా, ఎవరైనా మనిషి జన్మ కావాలని కోరుకుంటారు కానీ కుక్క పిల్లలాగా పుడతానంటావేంటి అంటారు. స్వామీజీ జోక్గా చెప్తుంటారు, ఏం లేదండి, మా ఆవిడ కుక్కపిల్ల కోసం, కుక్కపిల్ల కోసం ఎప్పుడు దాన్ని ప్రేమగా చూసుకుంటున్నది. పోనీ నెక్స్ట్ జన్మలోనైనా నేను కుక్కపిల్లగా పుడితే ఆవిడ నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి అన్నట్ట. అట్లా ఉంటుంది. చాలామంది ఈ చూశా నేను, భర్త కంటే కుక్క పిల్లకి ఎక్కువగా ప్రేమనిస్తారు వాళ్ళు. సరే, ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ కథ అంటే, వాసనలు, కర్మ ఫలాలు. కర్మలు చేస్తాము, కర్మ ఫలం వస్తుంది. మన ఇష్టానికి తగినట్లుగా మనం చేస్తాము, కర్మ చేసినప్పుడు దానికి తగినట్లుగా ఫలం. మన అయిష్టానికి కూడా కొన్ని పనులు మనం చెయ్యము, దానికి తగినట్లుగా ఫలం. కనుక రాగద్వేషాలు కర్మకు దారితీస్తాయి, కర్మ ఫలానికి దారితీస్తుంది. కర్మ ఫలం అనేటువంటిది పునర్జన్మ అని అర్థం. పునర్జన్మకు దారితీస్తుంది. పునర్జన్మ అంటే ఏమిటి అర్థం? ఈ ప్రపంచం అని అర్థం. జీవులన్నీ పుట్టినాయి కదా, జన్మ తీసుకున్నాయి కదా, ఎక్కడంటే ఈ ప్రపంచంలో. కనుక ఈ కార్య ప్రపంచం దేని వలన వచ్చింది అంటే, పునర్జన్మ వలన వచ్చింది. పునర్జన్మలు ఎందుకు వచ్చినాయి అంటే, కర్మఫలం వలన వచ్చినాయి. కర్మఫలం ఎందుకు వచ్చింది అంటే, మనం చేసే కర్మల వలన వచ్చింది. కర్మలు ఎందుకు చేశామంటే, రాగద్వేషాల వలన చేశాం. రాగద్వేషాలు ఎందుకున్నాయి అయ్యా అంటే, వాసన వలన ఉన్నాయి. వాసనలు ఎందుకున్నాయి అంటే, అజ్ఞానం వలన. అది అంటే ఈ వాసనలు అంటే ఏంటో చెప్పండి కొంచెం అంటే, శాస్త్రం చెప్తున్నది ఉదాహరణ, 1, 2, 3, 4, 5 ఉదాహరణలు చెప్తుంది. ఏమిటా ఉదాహరణలంటే, మహారజనం అని ఉన్నది. మొదటి ఉదాహరణం మహారజనం. ఒక తెల్లని వస్త్రాన్ని గనక పసుపు నీళ్ళల్లో ముంచామంటే ఆ పసుపు రంగులోకి మారిపోతుంది. అది మనం కూడా, మన మనస్సు ఆ యొక్క రాగద్వేషాలు అనేటటువంటి రంగులో ముంచుతాం మనం. పిల్లలు చూడండి, పుట్టినప్పుడు ఏమి ఉండవు వాళ్ళకి, రాగద్వేషాలు, ఆ వాసనలన్నీ బయటికి రావు. ఎప్పుడైతే ఇది చూడడం, అది చూడడం, ఇది వినడం నేర్చుకుంటాడో, అప్పటి నుంచి ఆ యొక్క అలవాట్లలో ముంచుతాడు మనస్సుని. సినిమా చూడు 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 అని ముంచుతాడు అన్నమాట. ఇంకా దాని మీదనే ఉంటుంది మనస్సు. అది విను 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 అని మనసును ముంచుతాడు. అందులో ఒక తెల్ల వస్త్రాన్ని పసుపు నీడల్లో ముంచితే దానికి పసుపు రంగు ఎట్లా పట్టుకుంటుందో, ఇంకా అది తెలుపుని తెలుస్తుందా మనకు? అసలు పసుపుగానే కనపడుతుంది. అదే మన మనస్సు కూడా అంతే. పుట్టిన పిల్లలకి ఏమి ఉండవు ఈ వాసనలు, లోపల ఎక్కడో ఉంటాయి. వాటిని మనం ఎలా దిద్దితే అలా పెరుగుతారు వాళ్ళు. అందుకని మంచివి అలవాటు చేసామంటే మంచి వాసనలు, లేకపోతే చెడు వాసన. అదొక ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఏంటంటే, పాండ్వావికం అన్నారు. పాండ్వావికం అంటే తెల్లని వస్త్రంలాగా, తెల్లగానే ఉంటుంది, కానీ ఊలు చూసారా కొంచెం రఫ్గా ఉంటాయి. కొన్ని ఊలు అయితే ఒంటి మీద పెట్టుకుంటే గుచ్చుకుంటాయి. రగ్గు తెలుసుగా, గొంగళి ఎంత రఫ్గా ఉంటుందది. అట్లాగే కొంతమంది రూడ్గా మాట్లాడతారు. ఎందుకయ్యా అట్లా మాట్లాడతాడు ఏమిటండి ఆయన అంటే, ఆయన స్వభావం అండి అది అంటారు. ఆయన స్వభావం అండి, హైతస్ మాత్రం అంత రఫ్గా ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, అది నా స్వభావం, అలా మాట్లాడానని ఏమనుకోవకండి అంటాడు. పైగా ఎట్లా అంటే ఊలులాగా అంటున్నారు, పాండ్వావికం తెల్లటి ఊలులాగా. ఊలు అనకూడదు ఇక్కడ మనం, దాన్ని ఊలు అంట మామూలుగా, అంత మెత్తటి ఊలు ఉంటుంది, రఫ్ ఊళ్ళు ఉంటాయి కదా అది. మన తెలుగులో ఊలు అంటాం, తెల్లని ఊలు అంటే ఉన్ని గుడ్డ అంటారు. ఇక్కడ మనకు ట్రాన్స్లేషన్ అట్లా రాశారు, అంటే రగ్గుని గుర్తుపెట్టుకోండి, రఫ్గా ఉంటుంది. దాని కింద ఒక బ్లాంకెట్ వేసుకుంటే కానీ కప్పుకోలేము, నేరుగా కప్పుకున్నామంటే ఇంక అంతే. కొంతమంది వాళ్ళు మాట్లాడినా చూసినా కదిలినా రఫ్గా ఉంటారు, చాలా రూడ్గా ఉంటుంది ప్రవర్తన. ఏమిటంటే వాసన అది. తర్వాత మూడవ ఉదాహరణ ఏంటంటే, యథా ఇంద్రగోపహ. ఇంద్రగోపహ అనేది ఎర్రని ఆరుద్ర పురుగు, వర్షాకాలంలో వస్తుంది అది, ఎర్రగా ఉంటుంది, కాళ్ళుతోటి నడుస్తూ ఉంటుంది, ఎర్రటి పురుగు. పైన చుక్కలు ఉంటాయి, ఒక్కోసారి కుడతాయి కూడా అవి, అట్లా అన్నమాట. అది ఎట్లా ఉంటుందో అదే విధంగా ఎర్రని ఆరుద్ర పురుగులాగా అని అర్థం. తర్వాత యథా అగ్ని అర్చిహి, అగ్ని జ్వాల, అర్చి అంటే జ్వాల, అగ్ని జ్వాలలాగా ఉంటుంది కొంతమంది ప్రవర్తన. అగ్నిజ్వాల అంటే చాలా బ్రైట్గా ఉంటారు, చాలా తేజస్సుగా స్కిల్ఫుల్గా ఉంటారు. అవి ఏమిటంటే వాళ్ళ వాసనలు. అందుకని మనం చూసే మనుషులు చూడండి, అందరూ రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది హార్డ్గా ఉంటారు, కొంతమంది క్రూయల్గా ఉంటారు, క్రూరంగా ప్రవర్తిస్తారు, కొంతమంది అతిమెత్తన, కొంతమంది మధ్య రకం. ఎందుకండి ఇట్లా ఉంటారు? అందరినీ ఒకే రకంగా పుట్టించవచ్చుగా అంటే, వాళ్ళ వాళ్ళ స్వభావాలు, ఇష్టాయిష్టాల వలన వాళ్ళ వాళ్ళ కర్మలు, వాళ్ళ వాళ్ళ వాసనలు, అవన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క స్వభావం. దాని ప్రకారంగా ఆయన కర్మఫలాన్ని ఇస్తాడు. భగవంతుడి చేతిలో ఏం లేదు, మనం నిర్ణయించుకుంటున్నాం. ఇవన్నీ మన ఆలోచనలు, మన అలవాట్లు, ఇవన్నీ ఆలోచనలు అన్నమాట. కారణ శరీరం అంటే ఏమిటి? ఆలోచనలను మించి పైన లోపల ఇన్ప్రింట్ అన్నమాట అయి ఉంటాయి. అలాగే తర్వాత ఉదాహరణ, యథా పుండరీకం. పుండరీకం అంటే తెల్లని పద్మంలాగా, తెల్లని పద్మంలాగా ఉంటుందిట కొంతమంది యొక్క ప్రవర్తన. స్వచ్ఛంగా ఉంటుంది అని అర్థం. దీన్ని వెల్వెట్ కూడా అంటారు. వెల్వెట్ చూసారా, స్మూత్గా ఉంటుంది. వెల్వెట్ చాలా స్మూత్గా ఉంటుంది. రగ్గు ఎట్లా ఉంటుంది? వెల్వెట్ షైనింగ్గా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. అందుకని కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమంది చూస్తేనే అబ్బా అనిపిస్తుంది, చూడకూడదు అనిపిస్తుంది. అంటే వాళ్ళ ముఖ కవళికలు అట్లా ఉంటాయి. మనస్సు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంది, బాగుంది, మంచిని కోరుకుంటారని చూడంగానే తెలుస్తుంది మనకు వాళ్ళ వాళ్ళ స్వభావం అన్నమాట. అందుకని ఇక్కడ చివరిగా ఇంకేం చెప్తున్నా అంటే, తథా సకృద్ విద్యుత్తం. సకృద్ విద్యుత్తం అంటే మెరుపు. ఒకేసారి మెరుపు వచ్చిందనుకోండి, పెద్ద మెరుపు ఎట్లా ఉంటుంది? ప్రకాశక స్వభావం. ఒక్కొక్కళ్ళ స్వభావం అట్లా ఉంటుంది. వాసనలు అంత. అందుకనే తల్లిదండ్రి మన స్థూల శరీరానికి జన్మనిస్తారు, వాళ్ళు సూక్ష్మ శరీరానికి జన్మనివ్వరు. సూక్ష్మ శరీరం మనం బ్యాగ్లో పెట్టుకుని వస్తూ ఉంటాం జన్మ జన్మ జన్మలకి. తల్లిదండ్రి ఇచ్చేది ఈ స్థూల శరీరమే. మన యొక్క సూక్ష్మ శరీరం, మన అలవాట్లు, మన స్వభావం మనం తెచ్చుకుంటాం వచ్చేటప్పుడు. అందుకనే పిల్లలు అంటే అర్థం కాదు చాలామందికి తండ్రిదండ్రులు. వీడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, వీడు ఎందుకు ఇందుకు కోరుకుంటున్నాడు, వీడు ఎందుకు ఇంత ఇష్టపడుతున్నాడు, నేను వద్దని చెప్పినా ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ వాసనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మనం అర్థం చేసుకునేటప్పటికి మనకు ముసలితనం వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే చిన్న వయసులో మనకు తెలియదు వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారు. అందుకనే పిల్లల తల్లిదండ్రుల మధ్య ఘర్షణ వస్తూ ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రుల మధ్య వస్తుంది, భార్యకి భర్తకి ఘర్షణ వస్తూ ఉంటుంది. ఆవిడెక్కడో అన్ని సంవత్సరాలు పెరిగి ఆవిడ వాసన ఈయనకు తెలియదు, ఈయన వాసనలు ఆయనకు తెలియదు, ఆమెకు తెలియదు, ఘర్షణ వస్తుంది. కనుక ఘర్షణ పడకుండా ఏం చేయాలంటే వాళ్ళని వాళ్ళుగా వదిలిపెట్టాలి. మార్గదర్శనం చేసిన తర్వాత ఇంకా మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే వాసనలు బలీయంగా ఉంటాయి కానీ నువ్వు చెప్పినా కూడా వినరు. నువ్వు ప్రొవైడ్ చేయడం వరకే ఈ మంచివి అంతే, ఎంచుకోవడం వాళ్ళ యొక్క బాధ్యత అని చెప్పి సకృత్ విద్యుత్తయవ హవా అస్యే శ్రీహి భవతి యహ ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా దీన్ని తెలుసుకుంటారో, ఈ వాసనలు అనేటువంటివి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్తారు, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత అన్నాడు. వాసనా సరిత, వాసన అనేటువంటి నీళ్లు శుభ మార్గంలో వెళతాయి, అశుభ మార్గంలోనూ వెళుతూ ఉంటాయి. వాసనలు మనకే తెలియదు, చెడు వాసనలు ఉంటాయి మనలో, మంచి వాసనలు ఉంటాయి. ఈ చెడు వాసనలు ఏం చేస్తాడు, పౌరుషేణ యోజనీయ శుభేపతి అన్నాడు. శుభాశుభాభ్యాం శుభ అశుభ మార్గాభ్యాం వహంతి వాసనా సరిత, మనల్ని తీసుకెళ్తుంటాయి అవి. వాసనా సరిత, వాసన అనేటువంటి ప్రవాహంలో మనం వెళుతూ ఉంటాం. పౌరుషేణ ప్రయత్నేన, మన యొక్క ప్రయత్నం వలన, విల్ పవర్తో, పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి అన్నాడు. శుభమైనటువంటి మంగళకరమైనటువంటి మార్గంలో వెళ్ళాలంటే మనం మనల్ని ఈ వాసన చెడు వాసనని ఇటు లింక్ చేయాలి. ఇది చెడు అని తెలుసు, తప్పని తెలుసు, కోపం తప్పని తెలుసు, ఈర్ష తప్పని తెలుసు, రకరకాలైన చెడు అలవాట్లు తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలంటే యోజనీయ ఈ శుభ మార్గంలోకి దాన్ని కలపాలి. శుభేపతి, శుభ మార్గంలో వెళ్ళదలుచుకున్నవాడు, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాడు అనుకున్నవాడు ఈ యొక్క చెడు వాసన నుంచి మనసుని తప్పించాలి అని చెప్తారు వశిష్ఠుల వారు. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి. పథి అంటే మార్గంలో వెళ్ళేవాడు. అది ఒక మాట రాసుకుంటారు, ఒక మాట వదిలిపోయి ఉంటుంది, ఎందుకంటే శ్లోకం కదా. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం, రెండు మార్గాలు, శుభ అశుభ. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్, చాలా ఫేవరెట్ శ్లోకం నాకు. దీని మీద నేను ఐ గివ్ వన్ టాక్ ఎప్పుడో 18-20 సంవత్సరాల కిందట ఒక టాక్ ఇచ్చాను, జనరల్ టాక్, గురు పూజ అప్పుడు. అప్పుడు మీరందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు వినుంటారు. అప్పుడు పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి, ఇప్పుడైనా రాసుకున్నారా మొత్తం, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి. బ్యూటిఫుల్ శ్లోకం. ఎందుకు చెప్తున్నానంటే వాసనా సరిత్ అని అర్థం. భగవద్గీత యోగ వాసిష్టం, అటువంటి వ్యక్తికి శ్రీహి భవతి అన్నాడు. ఇలా తెలుసుకొని ఈ వాసనని సరి అయిన వైపుకు మళ్ళించగలగాలి. ఈ వాసనలే అజ్ఞానానికి కారణం, అజ్ఞానమే వాసనలకు కారణం, కనుక అజ్ఞానం నుంచి బయటపడాలి. కనుక ఈ సత్యం నెంబర్ 1లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, స్థూల సూక్ష్మ కారణ, మూర్త అమూర్త, వ్యష్టి సమష్టి, ఇవంతా కలిపితే మొత్తం కూడా మిథ్యా. దీనికి ఆధారం రెండవ సత్యం ఇప్పుడు చెప్తున్నారు. ఈ మంత్రంలో మధ్య భాగం అంతా కూడా, మధ్య నుంచి ఇప్పుడు చదవాల్సింది మనం రెండవ సత్యం గురించి. ఇప్పటి వరకు ఒకటవ సత్యం గురించి చెప్పారు. రెండవ సత్యం గురించి చదువుతాం. మధ్యలో నాలుగో లైన్ నుంచి మొదలవుతుంది. అథాత ఆదేశ నేతి నేతి నహేతస్మాదితి నేత్యన్యత్ పరమస్తి అథ నామధేయం సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామైష సత్యం తేషామేష సత్యం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్ ఈ యొక్క మూర్తామూర్త బ్రాహ్మణంలో. బ్రాహ్మణం అంటే ఏంటి? బ్రాహ్మల అండి మీరు ఎందుకు బ్రాహ్మ బ్రాహ్మణం అంటారు? ప్రిన్సిపల్ బ్రాహ్మణం అంటే భాగము అని అర్థం. ఖండం అంటాం చూసారా, ఛాందోగ్యంలో ఖండం అన్నాం, సెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడేమో బ్రాహ్మణం అంటాం, అంతే పేరు మార్పు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రెండవ సత్యం దాని యొక్క విషయం చెప్తున్నారు ఈ మంత్రంలో. ఈ భాగంలో ఒక వస్తువు తెలుసుకోవాలంటే మంత్రంలోకి తర్వాత వెళతాం, ఆ మంత్రం అర్థం కావాలంటే కొంత ఫౌండేషన్ కావాలి. రెండు పదాలు వాడిన నేతి నేతి అని రెండు పదాలు వస్తాయి. నేతి అంటే నెయ్యి కాదు, తమిళంలో నిన్న అంటే నేతి నేతి అంటారు. తమిళ వాళ్ళని నేతి నిన్న కాదు అర్థం, నేతి అంటే ఇక్కడ నెయ్యి అనే అర్థం కూడా కాదు. మరి ఏమిటండి అన్నారు, ఆ దాన్ని విభజించే మనం నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని అర్థం. ఇది కాదు ఇది కాదు అంటే ఏమిటి అన్న తర్వాత చెప్తాను, ముందు అసలు విషయం తెలుసుకో. ఒక వస్తువును తెలుసుకోవాలంటే, ఒక వస్తువు అనుభవానికి రావాలంటే మనకు దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు అంటే, ఇప్పుడు నాకు ఈ క్లిప్ను తెలుసుకున్నాను, ఈ పుష్పాన్ని తెలుసుకున్నాను. మీరు పుష్ప అనుభవం వచ్చిందా మీకు? ఈ పుష్పం చూసినప్పుడు క్లిప్ చూస్తే క్లిప్ అనుభవం వచ్చిందా? ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు యొక్క అనుభవం వస్తుందా? జ్ఞానం వస్తున్నది కదా ఆ వస్తువు గురించి. అలా రావాలంటే ఇక్కడ ఒక ఐదు కండిషన్లు ఉండి ఉండాలి, ఉంటేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఏమిటంటే, మొదటిది ద్రవ్యం. ద్రవ్యం అంటారు ఐదు లక్షణాల్లో ద్రవ్యం అనేది ఒకటి. దీనికి ఒక హెడ్డింగే ఉంది. ఈ ఐదు చెప్పే ముందు దానికి ఒక కారణం అంటారు. ఈ ఐదు కారణాలు ఉండాలి. శబ్ద ప్రవృత్తి నిమిత్తం అంటారు. శబ్దం అంటే మన నోటి ద్వారా ఒక పదం పలకడానికి, వర్ణన చేయడానికి శబ్ద ప్రవృత్తి. శబ్ద అంటే నోటి మాట. నోటి మాటలతోనే కదా శబ్దం చేస్తాం కదా. ఇప్పుడు నేను మాట్లాడేదంతా శబ్దమేగా, నోట్లో నుంచి వచ్చే మాటే కదా. ఇది పుష్పం శబ్దమా కాదా? శబ్దం. ప్రవృత్తి అంటే వర్ణన. వర్ణన, ఇప్పుడు నేను ఈ పుష్పం అన్నా, వర్ణించాను, ఇది పుష్పం అని చెప్పాను, ఎర్రని పుష్పం అన్నా, ఆకుపచ్చ క్లిప్ అన్నా. నోటితో శబ్ద ప్రవృత్తి వర్ణన చేశాను కదా. ఆ కారణం వలన, నిమిత్తం కారణం వలన, ఈ యొక్క కారణం ఉంటేనే ఒక వర్ణన చేయగలుగుతాం ఒక వస్తువు గురించి. ఐదు విషయాలు ఉంటే ఒక వస్తువు గురించి వర్ణన చెప్పగలుగుతాం. వర్ణన అంటే ఏమిటి? ఆ వస్తువు గురించి చెప్పగలుగుతాం ఎవరికైనా. ఎవరికైనా చెప్పాలి అంటే ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి ఐదు లక్షణాలు ఉండాలండి. ఐదు లేకపోయినా కనీసం రెండన్నా మూడన్నా ఒకటన్నా ఉండాలి కనీసం. అవి ఉంటేనే చెప్పగలం. ఏమిటండి అవి అంటే, ఒకటి ద్రవ్యం, రెండు గుణ. ద్రవ్యము గుణము రెండు, మూడు క్రియ, నాలుగు జాతి, ఐదు సంబంధ. ఈ ఐదు ఉంటేనే ఒక వస్తువు గురించి మీరు చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు, అవతల వాళ్ళకి తెలియజేయగలుగుతారు. సరే, ఇప్పుడు ఇది కఠోపనిషత్తు చదివేటప్పుడు నేను చెప్పాను, కఠోపనిషత్తు ఇంట్రొడక్షన్లో ఏ యుగంలో చదివామోనండి కఠోపనిషత్తు అంటారు. ఇక్కడే తీసుకున్నాను, ఓ 15 సంవత్సరాల కిందట అనుకుంటా. 18 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి, 15 సంవత్సరాల కిందట గుర్తు చదివినట్లు కూడా గుర్తుండకపోవచ్చు చాలామందికి, కానీ కఠోపనిషత్తులో చెప్పాం. ఎందుకంటే 4 సార్లు కఠోపనిషత్తు చెప్పాను కనుక నాకు గుర్తుంటుంది, మీకేం గుర్తుండదు పాపం. 4 సార్లు ఇక్కడ చెప్పలేదు, మిగతా క్లాసుల్లో కలిపితే 4 సార్లు. ఇప్పుడు ద్రవ్యం అనేది మొదటిది. ద్రవ్యం అంటే ఏమిటి? మన ఇంద్రియాలకు గోచరం అయ్యేటటువంటిది ద్రవ్యం. ఈ క్లిప్పు ఒక ద్రవ్యం, వస్తువు, మనకు ఇంద్రియములకు కనిపించేటటువంటిది అయి ఉండాలండి. ఒక వస్తువుని గురించి మాట్లాడాలంటే అది నేను ఎప్పుడైనా చూసన్నా ఉండాలి, ఎవరైనా చూసన్నా ఉండాలి. ఇంద్రియ గోచరమైన దాన్నే ద్రవ్యం అంటాం. ఇప్పుడు పుష్పం కనపడుతోంది కదా, ఇంద్రియ గోచరమే కదా, ఇది ద్రవ్యం. మైక్ కనపడుతోంది కదా, ఇది ద్రవ్యం. ఈ శరీరం కనపడుతోంది కదా, ఇది ద్రవ్యం. మీ ముఖం నాకు కనపడుతోంది, అది ద్రవ్యం. చైర్ కనపడుతోంది, అది ఒక ద్రవ్యం. కళ్ళకి కనపడేది ద్రవ్యం అంటాం. రెండవది ఏంటి, గుణం. గుణం అంటే దానికి పొడుగు, పొట్టి, చిన్న, పెద్ద, ఎరుపు, నలుపు, రంగు, హైట్, వెయిట్, ఇవన్నీ గుణాలు. దాని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇప్పుడు ఈ వస్త్రం ఏ రంగులో ఉన్నది అంటే ఆకాశాయ రంగులో ఉన్నది, ఇది గుణం. ఆ గుణాలతో ఉండి ఉండాలి. బ్లూ చైర్ అంటాం, పచ్చని గోడ, తెల్లని బల్బు, నల్లని యాంప్లిఫైర్. ఆమె తెల్లగా ఉన్నది, ఆవిడ నల్లగా ఉన్నది, ఆమె సామరసాయిగా ఉన్నది, రంగు ఆమె ఎట్లా ఉంటుందంటారు, పొడుగ్గా ఉంటుందండి, పొడుగ్గా ఉంటుందంట. ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందంటే పొట్టిగా ఉంటుందంట. ఈ గుణాల వలన మనం కొన్ని విషయాలని చెప్పగలుగుతాం. ఒక వస్తువు గురించి పొట్టి కానీ, నలుపు కానీ, తెలుపు కానీ, ఎరుపు కానీ, లావు కానీ, సన్నం కానీ, ఇవన్నీ గుణాలంటాం. బాగా పాడుతుందండి, బాగా డాన్స్ చేస్తుందండి, బాగా మాట్లాడుతుందండి, గుణాలే కదా. కనుక ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలంటే, ఒక వస్తువు గురించి మనం చెప్పాలంటే దానికి గుణాలు ఉండాలి, నెంబర్ 2. 3 క్రియ. ఒక వస్తువుని గురించి మాట్లాడాలంటే దానికి ఒక పని ఉండాలి. అది ఏం పని చేస్తుంది? ఇప్పుడు ఈ టైం పీస్ ఉంది, దీనికి ఒక క్రియ ఉన్నది, టైం చూపిస్తుంది, టైం చూపించే పని దీనికి. కుక్కర్ ఉంది, ఏం చేస్తుందండి కుక్కర్? వండుతుంది అన్నం, కుక్ చేస్తుంది. స్క్రూ డ్రైవర్ ఏం చేస్తుంది? స్క్రూని తిప్పుతాం. ప్రతిదానికి ఒక పని ఉంటుంది చూడండి. ఫ్యాన్ ఏం చేస్తుంది? తిరుగుతుంది. నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ఇవన్నీ పనులే కదా, క్రియ అంట. కానీ క్రియల ద్వారా మనం ఒక వ్యక్తిని గురించి కానీ, ఆయన డాక్టర్ అండి, వృత్తి, వైద్య వృత్తి, ఆ పని చేస్తాడు ఆయన, ఆ ఫంక్షన్. డాక్టర్, డ్రైవర్, లాయర్, ఇవన్నీ క్రియలు అన్నమాట. క్రియల ద్వారా మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ పరిచయం చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, క్రియ. తర్వాత జాతి, 4వ కండిషన్. ఒక వ్యక్తిని గురించి చెప్పాలంటే ఒక ఆ జాతి ఉండాలి, మనుష్య జాతి. ఇప్పుడు ఈ పుష్పం ఏ జాతికి చెందింది అంటే పుష్పజాతి, వృక్షజాతి. వృక్షాలకు సంబంధించినటువంటిది వృక్షజాతి. జంతువు గురించి మాట్లాడేటప్పుడు జంతు జాతి అంటాం, మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనుష్య జాతి. ప్రతిది కూడా ఒక జాతికి సంబంధించినటువంటిది. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీలు ఏమిటంటే ప్లాస్టిక్ జాతి, అవన్నీ ప్లాస్టిక్. ఇప్పుడు ఈ వస్త్రం అంతా ఏమిటంటే అది ఫైబర్ జాతి, చూసారా? కనుక ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క జాతికి సంబంధించి ఉంటుంది. పశు జాతి, పక్షి జాతి, జంతు జాతి, మనుష్య జాతి, ఎంతోమంది ఉంటారన్నమాట. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఒక ఇప్పుడు ఒక జంతువుని చూసామనుకోండి, చూసి ఇది ఏ జాతికి చెందింది అయి ఉంటుంది అని ఆలోచిస్తాం. దాని పేరు తెలియకపోతే ఏ జాతి అయి ఉంటుంది, ఏదోలే మృగమా లేకపోతే శాకాహార్య మాంసాహార వన్యమృగాలు అంటారు, క్రూర మృగాలు అంటారు. కొన్ని జాతులు ఉంటాయి వాటికి. ఇప్పుడు నదుల్లో నీళ్లల్లో ఉండేవి ఉంటాయి కొన్ని, అవి జాతి వేరు. నీటిలో పాకేటటువంటి పాములు ఆ జాతి వేరు. తర్వాత చేపలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఒక జాతి. అందులోనే రకరకాలు ఉంటాయి. అట్లా ఉంటే కూడా మనం చెప్పచ్చు, ఓహో ఇది 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 అని చెప్పచ్చు. అప్పా ఈ తర్వాత సంబంధం ఐదవది. ఒక దాని గురించి చెప్పాలన్నా, ఒక వ్యక్తిని పరిచయం చేయాలన్నా సంబంధం గురించి మాట్లాడాలి. తల్లి తండ్రి సంబంధం. ఒక వ్యక్తి అంటే మా నాన్నగారండి, మా అమ్మగారండి, పరిచయం చేస్తాం. ఇంద్రియాలకి తెలుస్తుంది సంబంధం వలన. మా అక్కయ్య అండి, మా చెల్లెలండి, నా భార్య అండి, భర్త అండి, మా ఫ్రెండ్ అండి, మా గురువు గారండి, మా శిష్యుడండి. మన నోరు తెరిస్తే ఇట్లా సంబంధమే మాట్లాడతాం, అవునా? సంబంధం లేని వ్యక్తి లేడు. ఇప్పుడు ఈ డెస్క్కి, ఈ బల్లకి, వీటికి ఏమిటి సంబంధం అంటే క్లాసుకు సంబంధం. ఇవన్నీ ఆ కార్పెట్ క్లాసుకు సంబంధించిందా కాదా? క్లాసుకు సంబంధించం కానిది అవతల పెడతాం, క్లాసుకు సంబంధమైనవన్నీ దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు నాకు రికార్డింగ్ సంబంధమైనవన్నీ సంబంధం, చూడండి అన్ని బ్యాగ్లోకి వెళతాయి. సంబంధం ఉందా లేదా ఇప్పుడు? కనుక ఒక విషయం చెప్పాలంటే సంబంధం ఉండాలి. మరి ఈ బ్రహ్మానికి ఏమైనా ఉన్నాయా ఇందులో? ఇప్పుడు ఇది బ్రహ్మము అని చెప్పాలి అంటే, ఆత్మ బ్రహ్మము అని మనకు చెప్పాలి అంటే ఆ బ్రహ్మం గురించి శాస్త్రం ఎట్లా చెప్పాలి? మీరే చెప్పండి. పాపం శాస్త్రం ఎంత కష్టపడుతుందో తెలుసా మనకు చెప్పడానికి. ఈ బ్రహ్మమునకు ద్రవ్యత్వము లేదు, గుణము లేదు, ఆయన నిర్గుణం, నిర్ద్రవ్యం, రూపమే లేదు కదా, ఇంద్రియాలకు కనపడదు కదా, ద్రవ్యం కాదు, ఒక వస్తువు లాంటిగా కంటికి కనపడేది కాదు. కనుక చెప్పాలంటే కష్టం. పోని గుణమన్నా ఉన్నదా? పొట్టిగా లావుగా ఎర్రగా ఉంటాడు, ఆయన ఏమైనా గుణం ఉందంటే ఆయన నిర్గుణం. ఆయన ఆమె అనటానికి కూడా వీల్లేదు, ఎందుకంటే జాతి లేదు. ఫిమేల్ కాదు, మేల్ కాదు, న్యూటర్ కాదు. ఏం చెప్పాలో అర్థం కాదు ఉపనిషత్తుకి. ఏం చేయాలి ఇప్పుడు? పోని ఏమైనా పని చేస్తుందా అంటే నిష్క్రియ, పని బాట లేదు. జాతి ఉన్నదా అంటే అసలు ఒక్కటే, అది అద్వైతం, ఏకం, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఏ జాతికి అని చెప్తాం? అది ఏ జాతికి సంబంధించిందని చెప్తాం? చెప్పలేం. సంబంధం ఉన్నదా అంటే అది చెప్పలేం. అద్వైతత్వాత్ ఏకత్వాత్ జాతి చెప్పలేం, అద్వైతత్వాత్ సంబంధం చెప్పలేం. రెండోది ఉంటే కదా సంబంధం, ఒంటికట్టే ఏకాకి. రెండు బ్రహ్మాలు లేవు, రెండు ఆత్మలు లేవు, కనుక సంబంధం ఏం చెప్తాం? ఇట్లా ద్రవ్యము, గుణము, క్రియ, జాతి సంబంధమే లేనటువంటి బ్రహ్మాన్ని గురించి 18 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు స్వామిని. ఎలా అండి అని అన్నారు. అలాగే ఎలా అంటే అలా. బ్రహ్మాన్ని చెప్పడానికి 2 పద్ధతులు, విధిముఖ ప్రమాణం, విధిముఖ వాక్యం, నిషేధముఖ వాక్యం. పాజిటివ్గా చెప్తాం, ఇది ఇది బ్రహ్మం అని చెప్పుకుంటూ వస్తాం. ఇది కాదు ఇది కాదు అని చెప్పి నిషేధిస్తూ చెప్పే పద్ధతి రెండున్నాయి. తైత్రీయ ఉపనిషత్తులో మనం చూసింది విధిముఖ వాక్యం. అది నిజం కాకపోయినా నిజంగా జరిగినట్లుగా చెప్పి మనకు తెలియజేయడం. ఇప్పుడు ఏమండి, కలగన్నాం మనం, కలలో అన్నీ చూసాం, కల నిజం కాదని తెలుసా లేదా? అయినా మాట్లాడుతున్నారా లేదా కల గురించి? అదేవిధంగా ఈ జగత్తు నిజం కాకపోయినా ఈ జగత్తుకి కారణం బ్రహ్మ అని చెప్తుంది ఉపనిషత్తు. కల నిజం కాకపోయినా మీరు కల గురించి మాట్లాడుతున్నారా లేదా? నిజం కాదని తెలిసినప్పటికి కూడా. అదేవిధంగా ఈ జగత్తు నిజం కాదన్నప్పటికీ, ఈ సృష్టి అంతా కూడా సత్యం కానప్పటికీ కూడా, సృష్టిని అనే దాన్ని అడ్డం పెట్టుకొని, అసత్యమైన సృష్టిని అడ్డం పెట్టుకొని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆ బ్రహ్మం ఉన్నాడు చూసావా, ఆయన ఈ జగత్తుకు కారణం. ఆయన ఎట్లా ఉంటాడంటే, ఆయన సత్యం, ఏకం, సారం, నిత్యం, అనంతం అని చెప్తుంది ఉపనిషత్తు. దేనికి అంటే, ఈ జగత్తుకి సారం, ఈ జగత్తుకి ఆధారం, ఆయన జ్ఞానస్వరూపం బ్రహ్మం అని మనకు బోధిస్తుంది. దీన్ని విధిముఖ వాక్యం అంటారు. రెండవ పద్ధతి ఏంటంటే నిషేధముఖ వాక్యం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పడం. ఏది కాదు? నువ్వు చూసేది ఏదైతే ఉందో అది కాదు బ్రహ్మం. నా ఇతి నా ఇతి, ఒక నా ఇతేమో మూర్త ద్రవ్యాన్ని ఇది బ్రహ్మం కాదని చెప్పడం. నువ్వు చూసేవన్నీ కూడా మూర్తమైనటువంటివన్నీ కూడా బ్రహ్మము కాదు. మరి చూడనటువంటి అమూర్తం బ్రహ్మము అంటే ఆ అమూర్తం కూడా బ్రహ్మం కాదు. పోనీ కారణం వాసనలు ఏమన్నా బ్రహ్మం అంటే అంతకంటే కాదు. మరి ఇవన్నీ కాదు 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 అంటున్నారు, ఇవన్నీ నిషేధిస్తున్నారు. మరి ఇంకెవరండి బ్రహ్మం అంటే, ఎవరైతే నిషేధిస్తున్నారో ఆ నిషేధ అవధి నిషేధించేవాడు బ్రహ్మము. అది ద ఎక్స్పీరియన్సర్. ఎక్స్పీరియన్స్డ్ బ్రహ్మం కాదు, అబ్జర్వ్డ్ బ్రహ్మం కాదు, అబ్జర్వర్ బ్రహ్మం. అవేర్నెస్, అవేరర్, ఎరుక, ఆ ఎరుక అనేటువంటిదే బ్రహ్మం. అన్నీ నెగేట్ చేసేవాడే నెగేటర్ బ్రహ్మం. ఎవరైనా కనపడతాడు, ఆయన కంటికి కనపడడు. ఎవరు ఎక్కడుంటాడండి ఆ నెగేటర్ అబ్జర్వర్ తెలుసుకునేవాడు? ఎరుక ఎక్కడుంటుంది? కాన్షియస్నెస్. ఎవరండి ఆ కాన్షియస్నెస్? నువ్వే. కనుక నీకు రూపం లేదు, క్రియ లేదు, గుణము లేదు, సంబంధం లేదు. నువ్వు అంటే ఎవరు ఇక్కడ? మూర్తం బాడీయా, అమూర్తం మనస్సా? రెండు కాదు. సత్యం నెంబర్ టూ. ఈ సత్యం నెంబర్ వన్కి ఆధారమైనటువంటి సత్యం నెంబర్ టూ, కాన్షియస్నెస్, చైతన్యం, ఎరుక తెలుసుకునేవాడు, అన్నీ నిషేధించేవాడు. నిన్ను నువ్వు చూసుకోగలవా? ముఖం కాదు, ముఖం అంటే మళ్ళీ ముహూర్తంలోకి వెళ్ళిపోతావు, నిన్ను నువ్వు చూసుకోలేవు. అన్నిటినీ చూసుకోగలవు, అన్నిటినీ చూస్తున్నప్పుడే నువ్వు ఉన్నట్లు తెలిసిపోయింది. అది ఆత్మ. సత్యస్య సత్యం, రెండవ సత్యం అని ఇక్కడ చెప్పి నేతి నేతి అన్నారు. అథ ఈ యొక్క మూర్తామూర్తాల గురించి చెప్పిన తర్వాత, అత ఇప్పుడు ఆదేశ, ఉపదేశం చేస్తున్నది ఆదేశ, గ్యాప్ ఇచ్చింది, అక్కడ గ్యాప్ ఉండకూడదు, ఆదేశ ఒకటే. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని నిషేధముఖ వాక్యం. సహి సహ ఏతస్మాదితి నేతి అన్యత్ పరమస్తి. దీని ఇంతకంటే ఈ విధంగా తప్పితే బ్రహ్మాని గురించి చెప్పడం మరొక పద్ధతి లేదు. అన్యత్ పరం నా అస్తి. ఈ నా ఇతి నా ఇతి అనే దానికంటే వేరేగా బ్రహ్మాని గురించి బోధించడం సాధ్యం కాదంటుంది. ఎవరి వలన కూడా ఉపనిషత్తు చెప్తోంది. అందుకని అథ నామధేయం సత్యస్య సత్యమితి. కనుక ఈ యొక్క బ్రహ్మానికి సత్యస్య సత్యమని నామధేయం, దీనికి పేరు. ఎవరు నామకరణం చేశారు? ఉపనిషత్తే నామకరణం చేసింది అని అజాతశత్రువు గార్గ్యుడికి చెప్తున్నాడు. అది విషయం, సంవాదం. ప్రాణావై సత్యం తేషామేష సత్యం, వీటన్నిటికీ కూడా ఈ సత్యం రెండవదే ఆధారం, ఉనికి ఇస్తున్నది అన్నిటికీ. ఎరుక ద్వారా తెలుసుకుంటున్నాం, ఆ తెలుసుకునేవాడిని నేనే, ఆ ఆత్మని. మనమేం చేస్తున్నాం అంటే ఈ శరీరాన్ని మనసును పట్టుకొని ఏళ్లాడుతున్నాం, కష్టపడుతున్నాం, నేను నేను అనుకుంటూ. సత్యం కాని దాన్ని నేను అనుకుంటే దుఃఖం వస్తుందా రాదా? కానీ ఇప్పుడు మన దుఃఖానికి ఎవరు కారణం? మన అజ్ఞానమే కారణం. ఇప్పుడు నాలో దుఃఖం ఉన్నదా? అసలు దుఃఖాలన్నిటికీ సాక్షిని నేను, కష్టాలన్నిటికీ సాక్షిని. శరీరంలో మనసులో జరిగే గందరగోళాలన్నింటినీ బాగున్నారులే చూస్తూ, అన్ని శరీరంలో ఉండే అన్ని దోషాలు, మనసులో ఉండే దోషాలు, మంచి చెడు, కష్టం సుఖం అన్నిటికీ నేను సాక్షి చైతన్యాన్ని, నన్నేది అంటదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.